அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
நீ முகம்லோ நுஞ்சி அக்னி ராகுண்டா ఈ లోకానికి ఏదో ఒక వేరు చేసే జీవి వచ్చుగాక అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక మీద నువ్వు పాపం చెందకు బ్రహ్మ అంటున్నాడు శివుడు. ఆ సమయంలో సంకల్ప బలం ఏమిటో కాని ఒక తమాషా జరిగిందట. ఈ ఇద్దరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటే ఏం జరిగింది? కమలాసనుని ఇంద్రియముల రక్తాశయు అసిదాంగయును అరుణాంబుని దక్షిణమునకు ధననదు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అవయవాలన్నీ ఇంద్రియాలన్నీ ఓ చోట చేరేయట. అవన్నీ కలిసి ముద్దయ్యి ముఖం నుంచి బయటకు వచ్చేయట. ఆ ముఖంలోంచి బయటకు వచ్చింది ఒక ఆవిడ. నల్లగం అసితాంగి నల్లని అవయవాలతో, రక్తాశ ఎరుపు ముఖం, ముఖం మాత్రం ఆ నోరు మాత్రం ఎర్రగా ఉందన్నమాట. ఎర్రని బట్టలు కట్టింది, అగ్నిగోళంలో ఉన్నాయి కళ్ళు, చూస్తే భీకరంగా ఉంది, పెద్ద కోరలతో మహాసుందరంగా ఉందిరండి ఆవిడ. మళ్ళీ చూసిన వాడికి జీవితోంటి విరక్తి కలుగుతుంది. అసలు ఆవిడ చూసిన వాడికి జీవించే ఉండడు, జీవితోంటి విరక్తి కలగడం వీడి మొహం. ఆవిడ గుడ్డుకొచ్చింది, ఎర్రబడిన కళ్ళతో ఆ ఇద్దరు జగన్నాథులకి నమస్కారం చేసి కిక్కులు మరకుండా దక్షిణం కేసి పారిపోవడం మొదలెట్టిందిట. టప 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 రన్నింగ్ రేస్ పిటి ఉష. మెలుపుతో అది చూచాడు బ్రహ్మదేవుడు. ఏమంటున్నట్ట, మృత్యువ మృత్యువ ఎటవో ఎదని పలుమారు సాంతనముదోప పిలిచి. దాన్ని చూడగానే ఆయన నోటి వెంబడి ఇలా మాటలు వచ్చాయట. ఓ మృత్యువ మృత్యువ ఎక్కడికి పోతున్నావు ఎక్కడికి పోతున్నావు రా రా అని పిలిచాట. ఈయన పదే పదే నల్లగా ఉన్నదానా భయంకరంగా ఉన్నదానా అని పిలవడంలో ఆ మృత్యు శబ్దం నోట్లోంచి వచ్చింది. భయంకరాకారురాలు ఆవిడకి ఆ పేరు స్టాండర్డ్ అయిపోయింది. ఒక్కొక్కడు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు వచ్చింది. కష్టపడి పేరు పెడతారండి, బంగారం లాంటి పేరు పెడతారు. కానీ ఏ పప్పి ఏమిటి దిక్కుమారుని పేరుతో పిలుస్తారు వాడిని? గిల్లి లలిత అని అందమైన పేరు పెట్టారు. లల్లి అని పిలవడం ఏమిటి కర్మ? గిల్లిలాగా అందంగా లలిత అంటే పుణ్యం వస్తుంది, అందుకని పేర్లు పెట్టారు. దేవుడి పేరు ఆ పేర్లు మానేశారు. బుజ్జి మైసూరి బజ్జి అని పిలిస్తే పాపం తప్ప పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? హాయిగా చక్కగా మంచి పేరు పిలవడం మానేస్తాం కొంతకాలానికి. అసహ్యకరమైన పేర్లు మిగులుతాయి. ఇంకెంతకాలానికైనా చివరికి వాడు బతుకు అలా అయిపోతుంది. అందుకని పూర్వం ఏమనేవారు అంటే అందంగా పిలిచేవారు. ఇప్పుడు అన్నీ పోయేట అవి పూర్వం కుక్కలకు కూడా వాటిని కూడా అసహ్యంగా పిలవకుండా ఉండడం కోసం మంచి మంచి పేరు తెప్పించేవారట. ఆవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరి పేరు ఇచ్చాడో తెలుసా? గౌతమి, గంగ, భాగీరథి, శ్రీ మహాలక్ష్మి, మందాకిరి, శుభాంగి, ఈ పేర్లతో పిలిచేవాడట కృష్ణుడు. ఎందుకలా పిలిచేవాడు? ఈ పేర్లతో పిలిస్తే ఈ కూడా ఉన్నవాడు కూడా పిలుస్తారు, మోక్షం వస్తుంది వాడికి. అంతేగాని ఎర్రావా, నల్లావా, బొల్లేవు అని పిలిస్తే పుణ్యం కాదు, ఉన్న శరీరం కూడా వీడికి ఆ బొల్లేవు రంగు వీడికి వస్తుంది అనమాట. అద్భుతం. అందుకే మనకి భాగవతం లాంటి గ్రంథాలు తెలుసుకోవాలి. రా గౌతమి గంగరా మనోహారిణి రమ్ము శ్రీ మహాలక్ష్మి రా శుభాంగి రమ్ము మందాకిని రా భారతీదేవి రా ధరిత్రీదేవి రమ్ము తల్లి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో గోవుల్ని పిలిచినవి. అంచేత పేరు అనేది కొంతకాలం ఏది పిలిస్తే అది నిర్ధారణగా అవుతుంది, కనుక పిలిచేటప్పుడే ఆచితూచి పిలవాలి. భగవంతుడు బ్రహ్మ నోటి వెంపడి ఆవిడకి ఆ భయంకరాకారాలకు మృత్యువు అని పేరు వచ్చేది. అటు దానికి అర్థం శాంతి ఇచ్చేదని కూడా అర్థం. సత్యాకే శాంతి, ఎక్కడ శాంతి లేదు. ఎక్కడైనా ప్రశాంతి ఎక్కడైందా ఉందా అంటే అదొక్క శ్మశానంలోనే ఉందిట. ఎంత హ్యాపీయో, ఏమంటే అలారం పెట్టి లేపేవాడు ఉన్నాడా? ఫోన్ వచ్చిందని అర్ధరాత్రి లేవచ్చా? ఏమి లేదు, పెర్మనెంట్ రాత్రి. ఎంత సుఖమో అక్కడికి పోతే అనమాట. అందుకని శాశ్వత సుఖం ఇచ్చేదని కూడా అర్థం అంటే మృత్యుదేవతకి. అటువంటి ఆ మృత్యుదేవతను ఆ నల్లావండి, ఆ ఎర్ర కళ్ళావండి, ఎర్ర బట్టలావండి పిలిచాడు. పిలిచి ఏమమ్మా నిన్ను ఎందుకు పుట్టించావు అనుకుంటావు? నేను కావాలనుకుని నేను శివుడు మాట్లాడుతూ ఉంటే నా ముఖంలోంచి నువ్వు బయటకు వచ్చావు. సంహార బుద్ధి నా కొలయ పొడము కనలు నందుద్భవించితి కాన. నేను లోకాలను తగలబెట్టేద్దామన్నంత బాధతో అగ్నిజ్వాలలు బయటకు వచ్చినప్పుడు, అది ఉపసంహరిస్తున్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు నువ్వు పుట్టావు. కాబట్టి నువ్వే మృత్యువి, నువ్వు చాలా ఉత్తమురాలి. నువ్వేం చేస్తావంటే నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాను, శాశ్వతంగా ఉద్యోగం నీకు. అప్పుడు నీ పోస్టింగ్ మాత్రం లోకాల ఒక్కడు రాడు కాంపిటీషన్. వెళ్ళు భూలోకానికి పో. తోడరి వాసి లేక ఎల్ల జంతువుల సంహరింపు నా పంపుమై నీకు పెంపు కలదు. వెళ్ళి భూలోకంలో ఉన్న జనాలు పెరిగిపోయారు. అప్పటి కాల ప్రమాణ ప్రకారం 60,000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళందరినీ చంపేయి, వాళ్ళని పైకి పంపేయి, యమలోకానికి పోతారు. అలా అన్ని లోకాల్లోనూ వీళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటే అన్ని లోకాలు బ్యాలెన్స్ గా ఉంటాయి. లేకపోతే భూలోకంలో ఒక్కచోటే ఉంటే కొంతకాలానికి భూమి భారం ఎక్కువైపోతుంది అనమాట. ఇబ్బంది ఇది, వీళ్ళు చంపు, ఇది నా ఆజ్ఞ, చెయ్యను అనకు, ఇది చేస్తే నీకు మంచి శుభం కలుగుతుంది. వెంటనే అదేంట, ఏమయ్యా ఇంత అన్యాయమా? నువ్వేమో సృష్టి చేస్తావా, విష్ణు పోషిస్తానని పేరు తెచ్చుకుంటాడా, స్వయంభూమును ధర్మాత్ముడని పేరు తెచ్చుకుంటాడా, అలాగే వరుణదేవుడు వర్షం కురిపించానని మంచి అండని పేరు తెచ్చుకుంటాడా? అందరూ మంచి పేర్లు తెచ్చుకోవడం, నన్ను మాత్రం అందరూ తిట్టుకోవాలా? పరమ పాప ఉద్యోగం నాకు ఇస్తే అందరిని చంపిస్తే ప్రతి వాళ్ళు ఈ దిగ్గుమాల మృత్యుదేవత దీని దొంపదగా చంపేసిందని నన్ను తిట్టుకుంటారు. అందరూ చివాట్లు పెడుతూ ఉంటే అందరి చేత చివాట్లు తిని నేను ఎలా బతుకుతాను? నా గొంతు బాబోయి దొరతనం, ఈ ఉద్యోగం నా గొంతు నేను చేయనండి. లేదానికి ఏం చెప్పారు నీకేమిటి పాపం? ఇది ధర్మం, యమధర్మరాజు గారికి ఉపయోగకరమైన ఉద్యోగం. నువ్వు గనక ఇప్పుడు ఈ పని చేస్తే నీకు అధినాయకుడిగా సూర్యపుత్రుడిని నియమిస్తాను యముణ్ణి. ఆయన ధర్మాత్ముడు, నువ్వు మృత్యువి. నువ్వు పట్టుకెళ్ళి ఆయనకు అంటగడుతూ ఉంటే ఈ పాపాత్మల్ని ఆయన శిక్షిస్తాడు. పుణ్యాత్ముల్ని తీసుకుపోయి నువ్వు పై పై లోకాలకు పంపుదువు గాని ఇది నీకు ధర్మం, ఎవడి పని వాడి చేయాలి, ఇదేం తప్పు కాదు అనగానే ఇప్పుడే వస్తానంది. అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళిపోయి అతడు పాసి రయంబున నరిగి ధేనుకాశ్రమంబున నియమంబుల ఆచరించి నంద కౌశికి అనియడు నదుల పెక్కు వ్రతములు అనరించి మరియు తీర్థముల నెల. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మకి ఎవరికి దొరకకుండా పారిపోయింది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా కనపడలా, ఎన్ని ప్రకటనలు ఇచ్చినా, క్లాసిఫైడ్స్ ఇచ్చినా కనపడకుండా పారిపోయింది. ధేనుకాశ్రమంలోకి వెళ్ళి నియమంతో కొంతకాలం అక్కడ ఉంది. తర్వాత నంద అనే నది దగ్గరికి వెళ్ళింది. అదే దాన్నే మనం అలకనంద అని కూడా అంటాం. అక్కడ కొంతకాలం తపస్సు చేసింది. తర్వాత కౌశికీ నది అక్కడికి వెళ్ళింది. అక్కడ కొంతకాలం తపస్సు చేసింది. ఇలా పెక్కు వ్రతములు చేసింది. ఆ తర్వాత తీర్థాలన్నీ తిరిగింది. అందుకే తీర్థయాత్రను మనం కూడా తిరగాలి. మృత్యుదేవతకు కూడా తీర్థాలంటే అభిమానం. అక్కడికి వెళ్ళిన వేళన ఆవిడ ఈ యమలోకానికి పంపదట. ఆ స్నానాలు చేసేవాళ్ళని, ఆ తిరిగేవాళ్ళు అనేవాడని. అందుకని ఆవిడకి అంత అభిమానం కాబట్టే తీర్థయాత్రలు ఏర్పాటు చేశారు. తెలివి తక్కువగా పెట్టలా మన వాళ్ళు. మనం తీర్థయాత్రలు మానేసి దిక్కువలని తీర్థాలు పుచ్చుకుని ఈ కలియుగంలో పాడైపోతున్నాం. ఇలా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ తిరుగుతూ ఉంటే ఎక్కడ ఒక్కడు తావడు. బ్రహ్మదేవుడు భూదేవిని మళ్ళీ పిలిచి, ఏమమ్మా జనం తగ్గారా అన్నట్టు. ఏం తగ్గారండి, పెరిగారండి. ఇదేంటి, నేను నీకోసం మంచి డ్యూటీ చేసేవాడిని. శ్రీలాగా ఎప్పుడు పెడితే ఇప్పుడు నియమం ప్రకారంగా పురాణం వంటి టైంకి వచ్చేటటువంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ నియమించామే, పని చేయడం లేదా? ఎవరిని పంపేవా? అసలు భూలోకానికి ఒకళ్ళు రాలేదు, నా బరువు పెరిగిపోతుంది, నా భారం తగ్గడం లేదందుట. అరే అలా జరిగిందా? ఏమయ్యింది మృత్యుదేవత అని దివ్య దృష్టితో ఆలోచించాట. చిట్ట చివర కావిడ కౌశికీ నది దగ్గర కనపడిందిట. అక్కడ తపస్సు చేసుకుని రహస్యంగా చెట్టు కింద భలే పని చేసావమ్మా అని అనుకుని మళ్ళీ అక్కడికి వచ్చాడు బ్రహ్మదేవుడు. మృత్యుదేవత అన్నట్ట, వచ్చేసాడు బాబోయ్, నాకు మళ్ళీ డ్యూటీ ఇచ్చేస్తున్నాడు. ఇంతవరకు ఏదో మెడికల్ లీవ్ లో ఉన్నాను హాయిగా, వీడు వచ్చేసాడని భయపడిపోయిందిట. వణికిపోతూ, ఏమయ్యా మళ్ళీ వచ్చావంది, ఏమిటి మృత్యువు? నేను నీకు ఇచ్చిన ఉద్యోగం ఏమిటి, నువ్వు అది మానేసావు? ఎవడి ధర్మం వాడు మానేస్తే ఎలాగా అన్నట్టు. నాకు భయంగా ఉందయ్యా, పసిపిల్లల్ని ఎలా చంపను? కొన్నిసార్లు ఆయువు తీరితే చిన్న పిల్లలు ఇంటిది బుల్లి బుల్లి పిల్లలు చంపే తల్లిదండ్రుల యొక్క శోకాన్ని నేను ఎలా తట్టుకోగలను? భర్త పోయి బాబోయి నడుస్తున్న భార్య నన్ను తిడితే ఆవిడ బాధ ఎలా చూడగలను? నా భార్య పోయిందో అని ఏడ్చే భర్తల బాధ ఎలా తీర్చగలను? లేక తల్లిదండ్రులు పోయారని ఏడ్చే పిల్లల బాధ ఎలాగ చూడగలను? కడుపులో ఉన్న శిశువులు పోయి సంతాన ప్రాప్తి లేదేమో అని ఏడ్చే ఆడవాళ్ళ స్త్రీల మనోరథాలు ఎలాగ భగ్నం చేయగలను? ఇవన్నీ ఒకటిగా తలుచుకో, నువ్వు ఆలోచించు. నాకు భయంగా ఉంది, వెంకగా ఉంది. తక్కువ నమ్మాడయ్యా, అసలు నువ్వు ఆశ్చర్యపోతున్నావు గాని బాధపడుతున్నావు గాని ఇదేమిటమ్మా? వాళ్ళు చచ్చిపోయితే చచ్చిపోవడం అనేది ఊరికే భూలోక శరీరం విడిచిపెడతారు తప్ప దేవలోకానికి ఎడతారు. అందంగా ఇంకా గొప్ప శరీరానికి ఎడతారు, ఇంకా సుఖంగా ఉంటారు. అది వాళ్ళకి సుఖం శాంతి అన్నట్టు. నువ్వెన్ని చెప్పు, ఇది ఎందుకో నాకు భయంగా ఉంది. ఇది అధర్మం అందుట. ఇల్తి నీకు అధర్మమేలయ్యడు, నాదు పనుపు చేయ నిల్ను పరమ ధర్మ ముందు, విమల కీర్తియును చెందునట్లుగా వరములిత్తు ఏను హరుడు నీకు. అమ్మాయి కుర్చిదేవత, ఓ నా కూతురా, ఇది నీకు అధర్మమేమిటి? నేను చెప్పినట్టు చెయ్యి, నీకు పరమ ధర్మం కలుగుతుంది. ఇంతకాలం తీర్థయాత్రలు చేసి తపస్సు చేసావు, ఇంకా నీకు జ్ఞానోదయం కలగలేదా? నీకు విమల కీర్తి వస్తుంది. అసలు నీ అంత ధర్మదేవత లేదనిపిస్తాం మేము. వరాలిస్తాం నేను శివుడు, నీకే పాపం ఉండదు. అసలు సృష్టికర్తలమైన మనకి చంపడం ఏమిటి, బతికించడం ఏమిటి? అంతా ఒక ఆట. ఎవడికి చావు లేదు శరీరానికి తప్ప ఆత్మకి లేదు అని ఎన్నో చెప్పారట. అప్పుడు ఆవిడ అందుట, నువ్వెన్నెన్నో చెబుతావయ్యా, అయినా నాకు నేను నువ్వు చెప్పినట్టు ధర్మం, నాకే పాపం ఉండదు. కానీ ప్రజల తిట్లు ఏం చేయను? వాళ్ళ తిట్లు, దుర్మార్గురాల మృత్యుదేవత, నేనే కావాల్సి వచ్చా, నా పక్కింటి వాళ్ళు లేరా అని ప్రతి వాళ్ళు పక్కింటి మీద తోసేస్తూ ఉంటారు. ఇచ్చోండి, ఇదో విచిత్రం. ఆ దిక్కు వాళ్ళ గారు వచ్చేది ఏదో పక్కవాడినైనా కొట్టేసింది కాదని, మా అబ్బాయిని కొట్టిందని ఏడుస్తారు తప్ప ఇది లేదు. ఎంత విచిత్రమే సృష్టి. అలా ప్రతి వాళ్ళు మృత్యుదేవతనే తిడతారయ్యా. అయితే ఓ మంచి, ఎవడు నిజమైన భక్తి శ్రద్ధలతో భగవన్ నామం చేస్తాడో అటువంటి వాడు ఎలాగో జ్ఞాని, వాడు నిన్ను తిట్టుకోడు. ఇంకా సామాన్యులు నిన్ను తిట్టుకోకుండా ఒక ఉపకారం చేస్తాను అని ఆయన ఏం చేసినట్టు చమత్కారం. ఆవిడ ఏడుస్తుందిట, బాబోయ్ ప్రజలు ఎలా చంపనని. ఆ ఏడుస్తున్నప్పుడు ఆవిడ కళ్ళంపట కన్నీళ్లు వచ్చాయి. రెండు చేతులతో కన్నీళ్ళు అలా పట్టుకున్నాడు దోశిట్లో. ఈ కన్నీళ్లు వెంటనే భూమి మీద చల్లాడు. ఆ కన్నీళ్లు ఎన్ని బిందువులు నేల మీద పడ్డాయో అన్ని రోగాలు పుట్టేయట. క్షయరోగం, శ్లేష్మం, కుష్ఠరోగం, బీపీ, ఐపి, ఒకటే ఒకటి సమస్తం ఇవి పుట్టుకొచ్చాయి. వాడికి గుండెపోటు, ఇలాంటి రకరకాలైన వర్ణించడానికి వీల్లేనండి. ఆయన తిరుగుతున్నాడు, పడిపోయాడండి, కాలు విరిగిపోయిందంటే ఆసుపత్రిలో జాయిన్ చేశారంటే పోయారండి అంటాడు. అంతేగాని ఈ మృత్యువుని ఎవరు తట్టట్లేదు చూడండి. అందుకే మీకు ఆ రోగాలను అంటగట్టి బ్రహ్మ అన్నట్ట, అమ్మాయి మృత్యువు ఇక నీకేం బెంగలేదు, నువ్వు ఎవడన్నా చంపేవనుకో ఈ రోగాలు ముందు వాడిని చంపుతాయి. ప్రతి వాడు పాయిదర్ రోగం గుడ్డిపూట వచ్చి చిన్న ఆయన పోయాడండి అంటారు. అంటే తిట్లన్నీ రోగాలకి పోతాయి, ఇక నీకేం ఎవడు తెచ్చుకోడు. లారీ వచ్చి గుర్తిస్తే ఆ దిక్కుమారు లారీ ఎక్కడి నుంచి వచ్చిందండి, వాడు దుర్మార్గుడండి, ఆ డ్రైవర్ పాపాత్ముడు అంటారే గానీ నిన్ను పట్టించుకోరు. ఫలానా రోగం వచ్చింది చచ్చాడంటారే తప్ప నిన్ను పట్టించుకోరు. ఈ రకముగా నీకు ఎవరు నిన్ను తిట్టకుండా ఉండడం కోసం, నీకు చాలా నిందలు తగ్గడం కోసం ఈ రోగాలు ఈ నిమిత్తాలు సృష్టించాను. ఈ సృష్టించిన ఈ రోగాదుల వల్ల నీకు అపఖ్యాతి రాదు. ఇది అత్యద్భుతమైన ఆనందకరమైన నీకు ఈ విషయం ఇచ్చేశాను, ఏమంటావు అనగానే సరేనన్నదట ఆవిడ. ఏమండి ఈ ఇతిహాసం సామాన్యమైనది కాదు, మీరు ఎన్ని పురుగులు వచ్చినా పురుగులు పట్టించుకోకుండా అవే రోగాలు కాసేపు. ఈ ఇతిహాసంబు ఆయువు శ్రీయును ఆరోగ్యములు విశిష్ట గుణం అలైన ఉంచున్నాయన, లేదా నన్ను పురాణం చెప్పరే బాబు. విశిష్ట గుణం చేయు జనములకు జగతి నాయక వ్రాసిన పఠించిన తగవిని. ఈ ఇతిహాసం ఉన్నదే ఆయుర్దాయం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, మరెన్నెన్నో విశిష్టమైన గుణాలు ఇస్తుంది. ఇది మృత్యువు యొక్క చరిత్ర. పునర్జన్మ లేకుండా చేసే ఉత్తమోత్తమైన ఆఖ్యానం ఇది. అంచేత ఈ అత్యద్భుతమైన చరిత్ర శ్రద్ధాశక్తులతో విను అని వివరించి ఆయనకు ఆనందం కలగజేశాడు. ఇప్పుడు నన్ను పురాణం చేరువకుండా ఆ మృత్యుదేవత కొంచెం కోపం వచ్చింది, తన చరిత్ర చెబుతున్నాను. ఆ లైట్లు కూడా వేసాను ఆయన. శ్రీను ఆ తదను వాసుదేవ, హరి వాసుదేవ, ఈ పరమ పవిత్రమైనటువంటి మృత్యువు యొక్క ఇతిహాసాన్ని సనక సనందనాథులు నారద మహర్షికి వివరించారు. ఆ తర్వాత నాయన విశేషమైన అనేక కథాక్రమాలు, చిత్రాలు, హరినామస్మరణాలు ఇవన్నీ నేను నీకు ఎన్నెన్నో వివరిస్తున్నాను విను. ఈ వ్రతాలు, ఈ కథలు మనుష్యుల్ని సముద్ధరించేటటువంటి పరమ పవిత్రాలు. భగవంతుని నామస్మరణం నిరంతరం చేసేవాడు విను. ఒక ఆయన నామస్మరణం చేస్తున్నాడు, ఏమో నాకు అర్థం అలా రామున్న మధ్య పోరే పోరే అంటున్నాడు. ఏమిటి పోరే అంటున్నాడు అని నాకు అర్థం అలా. ఆ తర్వాత రామనామ జపు రే అనమాట, అది రామనామం జపించరాని ఆయన అని. ఇలా ఒక్కోసారి ఆశ్చర్యం ఏంటంటే భగవన్ నామం అనుకోకుండా అది మన నోటి వెంబడి పెడితే బూతుగా మారుతూ ఉంటుంది. అలా కాకుండా పరమభక్తిగా ఆనందంగా నిరంతరం నారాయణ నామస్మరణం చేసేటటువంటి ఉత్తమోత్తముడవు నువ్వు, జ్ఞానివి. అటువంటి నీకు మరొక దివ్య వ్రతం చెబుతున్నాను విను. ఆషాఢే శ్రావణే వాపి తథా భాద్రపదే పిచ తథైవ అశ్వినికే మాసే కుర్యేదే తద్వ్రతం దిజే. ఇది విశేష వ్రతం, చాతుర్మాస్య దీక్ష అంటారు దీని. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి మొదలుకొని మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు హాయిగా నిద్రపోతాడు. శయన ఏకాదశి అంటారు దానిని, మొదటి దానిని. కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి లేచేటటువంటిది. ఆ ద్వాదశి వస్తే అది పర్వదినం, అందుకే ఆనాడు స్వామి లేస్తాడు. ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్ష అంటారు, 4 నెలల పాటు చేసేది. పూర్వకాలం కఠిన నియమం ఏమిటంటే ఈ 4 నెలల్లోనూ ఊరు కదలకుండా దీక్షతో ఒకే ఊళ్ళో ఉండి చక్కగా మిగతా పనులన్నీ చేసుకుంటారు. ఉదయం పూజ, సాయంకాలం పురాణం ఈ 4 నెలల్లో చేసుకోవాలంట. అత్యద్భుతమైనది. ఇంకా సృష్టిలో కోటి జీవరాశులన్నీ చేసిన పుణ్యం ఒక దక్కెడలో చాతుర్మాస్య దీక్షను ఒక దాంట్లో పెడితే ఈ చాతుర్మాస్య దీక్ష వైపు ముగ్గుతుంది. నారద, నీకు తెలియందే ఉన్నది, ఆ చాతుర్మాస్య దీక్ష వల్లే కదా నువ్వు నారద పదవి పొందావు. నారదుడు అయ్యాడాయన, మనం ఇదివరకు ఆ విషయం చెప్పుకున్నాం. అటువంటి అద్భుతమైన చాతుర్మాస్యం ఉన్నదే అది అందరికీ బ్రహ్మ ఆనందం కలిగిస్తుంది. ప్రతి సంవత్సరము ఈ వ్రతం చేసినటువంటి వాడు కోటాను కోట్ల గోవులు దానం చేసిన వాడితో సమానం. అది కూడా కాం ప్రదత్య సదక్షిణాం, దక్షిణతో దూడతో కూడినటువంటి ఆవుని దానం ఇచ్చినటువంటి వాడికి వచ్చే ఫలితం ఈ చాతుర్మాస్య దీక్ష వల్ల వస్తుంది. ఈ విషయంలో భద్రశీలుడనేటటువంటి ఒక పుణ్యాత్ముడు చేసిన ఒక దివ్యమైనటువంటి చరిత్రను నీకు చెబుతాను. ఈ చాతుర్మాస్యం దీక్ష, ఈ చాతుర్మాస్యంలో పూర్తి అంటే 4 నెలలు చేయలేకపోయినా కొద్ది రోజులు శ్రద్ధాశక్తులతో చేయగలిగేటటువంటి విశేషాలు ఉన్నాయి. 4 నెలల కాలం చేసే శక్తి కలియుగంలో ఉండదని ఆయనకు ముందే తెలుసు. 4 నెలల పాటు ఊరు కదలకుండా ఎవడు ఉండగలడు? అనేక నియమాలు పాటించడం అంటే కష్టం కదా. అందువల్ల దీనికి ఏకాదశి వ్రతం అని పేరు. సంవత్సర కాలం ఏకాదశి నియమాలు పాటించేటటువంటి ఒక దివ్యమైన వ్రతం ఇది. ఆషాఢమాసంతో ప్రారంభించడం ఉత్తమోత్తమం. అందుకని అటువంటి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం చెబుతాను. ఈ వ్రతం మీకు ఇదివరకు విష్ణు పురాణంలో కూడా ఏకాదశుల గురించి చెప్పాం. అదే ఇక్కడ మళ్ళీ వస్తుంది. అయితే కథలు మారతాయి, అంతే విశేషాలు మారతాయి. ఏకాదశి అను శబ్దంబ ఆకర్ణించినను చాలు అత్యంత భయ వ్యాకుల మానసులగుచును ఆ కడకును రాకయుంటకంతకుని పటు. ఏకాదశి అనే ఒక శబ్దం వింటే చాలట భయంతో ఉడికిపోయి అసలు యమపటులు అక్కడికి రారు, వైకుంఠ దూతల్ని పంపుతారు. అటువంటిది ఆ వ్రతాలని నియమం తరబడి ఏళ్ల తరబడి చేసేవాళ్ళని తీసుకెళ్ళడానికి యమకింకర్లు ఎందుకు వస్తారు రారు? మహాపాపాలు, ఉపపాపాలు, సమస్త పాపాలు చేసిన వాడు కూడా ఎట్టి పరిస్థితులలోనూ ఆ ఏకాదశి వ్రతం చేసిన వాడు తోలికి రారు. గంగా తీర్థంతో సమానమైన తీర్థం లేదటండి. అలాగే వ్రతాలలో ఏకాదశి నియమంతో సంవత్సర కాలం ఉండేవాడికి సాటొచ్చే ఫలితం లేదు. తల్లి కంటే మించిన దైవం లేదు, విష్ణువు లాంటి దేవత లేడు. నాస్తి గంగా సమం తీర్థం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి విష్ణు సమం దైవం తపో నానశనాత్పరం, నాస్తి క్షమా సమామాత, నాస్తి కీర్తి సమంధనం. ఇక భూమితో సమానమైన గొప్ప తల్లి లేదు, ఎందుకంటే మనకు భోజనం పెట్టేది ఆవిడ కనుక. అసలు ధనం ఏమిటంటే నాస్తి కీర్తి సమంధనం, మంచి కీర్తి కంటే డబ్బే ఉంది. ఎంత డబ్బున్నా ఊరు పేరు లేకుండా వాడు ఉంటారు. అలా కాదే, కీర్తి ఉన్నవాడు అఖండ ఐశ్వర్యం పొందినవాడి కంటే గొప్ప, అన్ని పనులు వాడికి జరిగిపోతూ ఉంటాయి. ఇంకా జ్ఞానం, నాస్తి జ్ఞాన సమో లాభ, జ్ఞానం కంటే లాభం లేదు. అటువంటి జ్ఞానం పంచిపెట్టే పురాణాలు వినడం కంటే గొప్ప ధర్మం లేదు. అంచేత ఇటువంటి విశేషాలతో కూడిన ఏకాదశి కథ చెబుతున్నా విను. పురాతనమైన కథ. సంవాదం భద్రశీలస్య తద్వితుర్గాలవస్య చ. భద్రశీలుడని ఆయనకి, ఆయన తండ్రి కాలవుడికి జరిగిన సంవాదం అనే కథను నీకు వివరిస్తున్నా. పూర్వకాలం నాటి మాట. పురాహి కాలవో నామ మునిహి సత్యపరాయణగా సంవాముపాస నర్మదా తీరే శాంతోదంతస్తపో నిధి. చాలా ప్రాచీన కాలంలో కాలముడు అని ఒక గురు ఉండేవాడు. ఆయన పరం సత్యం, పరమ ధర్మాత్ముడయ్య. సత్యం పలకడంలో ఆయన కీర్తి పొందాడు.
మహాత్ముడు ఆయన నర్మదా నదీ తీరంలో ఉండేవాడు. నర్మదా నదీ తీరంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రతిరోజు నర్మదలో స్నానం చేస్తూ శాంతంగా తక్కువగా మాట్లాడుతూ అధిక మౌనంతో ఎవరినైనా క్షమించగలిగే దాంతితో తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయన. ఆయన ఎంత పాపాత్ముడి శత్రువునైనా క్షమించేవాడ. విచిత్ర వేడు తెలిసినండి, ఆయన తపస్సు ఎంత గొప్పదో చూడండి. గజ పళ్ళు నిషేవితే ఆయన ఆశ్రమం చుట్టూ ఆయన తపస్సు చేస్తుంటే ఏనుగులు, ఎలుగుబంట్లు, సింహాలు, పులులు వచ్చి కూర్చునేవాట, పక్కన కూర్చునేవాట. ఏ టైగర్ అని మనం అరిచినట్టుగా ఆయన పులిని, సింహాన్ని పిలిస్తే పక్కన కూర్చునేవి. చక్కగా పెంపుడు పిల్లులాగా, కుద్దేళ్లలాగా ఉండేవాట. ఎంత తపస్సు, ఎంత ధైర్యం, ఎంత గొప్పవాడో చూడండి. ఆ మహానుభావుడు క్రూర మృగాలు ఆశ్రమంలో పారాడుతూ ఉండేవిట. ఇంకా చిత్రం తెలుసా, క్రూర మృగాలు తిరగడం కాదు, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఏనుగు తొండం ఎత్తి ఆయనకు నీడబట్టేది. ఆ ఏనుగు తొండం కింద తుంపర్లో కింద చల్లగాను కరికరాంబు శీతల ఛాయ క్రిందనెగడెడు సింహములును, ఏనుగుల తొండం నీడలో సింహాలు విసిరేది తీసుకునేవట. సింహాలులాగా కాళ్ళు, ముందు కాళ్ళు పైకెత్తి వెనక కాళ్ళు కింద పెట్టి కుక్కల్లో కూర్చుంటే ఆ నీడలో కుందేళ్లు కూర్చునేవిట. ఎలకలు, పిల్లులు, షేకింగ్ లెగ్స్, వాటి కాళ్ళు లేవు కనుక ఇచ్చుకుని ఒకళ్ళతో ఒకటి తిరిగేవిట. నెమిళ్ళు, పాములు హాయిగా కలిసిమెలిసి జీవించేవిట. నిజంగానండి, కార్గిల్ కి మిలిటరీ దళాన్ని పంపారు కానీ వీటిని పంపిస్తే ఈ మొత్తం పాకిస్తాన్ వాళ్ళంతా బలాదూరు దెబ్బకు ఎగిరి పారిపోయేవారు. మన వాడు తోటి పురాణం భక్తులందరూ చలింతని వాళ్ళు చలించి పారిపోతున్నారు. ఆహా పురుగుల్లారా, ఏమి శక్తి మీది వాసుదేవ. అలాంటి మహానుభావుడు అన్యోన్యమైన వైరం విడిచిపెట్టి విరుద్ధ జంతువులు, విరోధ జంతువులు కలసి మెలసి తిరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ఆ మహానుభావుడికి భద్రశీలుడని కొడుకు పుట్టాడు. ఆయన మంచి జ్ఞానాన్ని బట్టి భద్రశీలుడని పెట్టారు. పుట్టినప్పుడు ఏడవలేదట కేరమని. నారాయణ నారాయణ అన్నట్టు ఏడ్రా బాబు, ఏడుస్తానంతా బాబు అమ్మే అని ఏడుస్తారు. ఏడవకపోతే అదేదో పెట్టి డామ్మని కొడతారు పొట్ల మీద. వీడేమిటి నారాయణ అని పుట్టాడు అని ఆశ్చర్యపోయాడు తండ్రి. ఒక్కొక్కళ్ళ పూర్వజన్మ జాతిస్మరు మహాభాగో నారాయణ పరాయణగా. ఆయనకి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. మహానుభావుడు నారాయణ నామస్మరణంతో పుట్టాడు. అక్కడి నుంచి ఆశ్చర్యం ఏంటంటే పాకినప్పుడు, నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు, తల్లి పాలు పట్టిస్తున్నప్పుడు అన్ని వేళలా ఆ మహానుభావుడు జ్ఞాని నిరంతరం భగవంతుడైన హరిని పూజించేవాట. పిల్లలందరూ ఆటలకి రమ్మని పిలిస్తే ఆటలకు వెళ్ళి ఏం చేసేట, మృదాచ విష్ణు ప్రతిమాం కృత్వ పూజయే క్షణం. పిల్లలందరితో వెళ్ళినట్టు పక్కకి వెళ్ళిపోయి నర్మదా నది ఒడ్డున ఇసుక మట్టి కలిపి విష్ణువు యొక్క విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని పూజించేవాడు గాని ఆటలతో కాలక్షేపం చేసేవాడు కదట. ఆశ్చర్యం, ఏం సుకృతం చూడండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలియని సుకృతం మనం కూడా అలవాటు చేయొచ్చు. మనం విని వాళ్ళ కథలు చెబితే అలా ఉంటుంది. ఆరేడేళ్ల పిల్ల మా అమ్మాయి అంటుంది, నాన్న అసలు శివుడు ఎవరు అంది నిన్న. ఏమిటి అసలు శివుడు అంటే, నమశివాయ సీరియల్ వస్తుంది రోజు సాయంత్రం, అది చూస్తుందిట. గురువారం నాడేమో ఏదో శివలీలలు వస్తుంది, అందులో శివుడు అలా ఉన్నాడు, ఇందులో శివుడు ఇలా ఉన్నాడు, అసలు శివుడు ఎవరు నాన్న అని అడుగుతుంది. అమ్మాయికి అనుమానం వచ్చింది, అసలు శివుడు అసలు శివుడులా ఉంటాడమ్మా అని చెప్పవలసి వచ్చింది. ఏం చెప్పాలో అర్థం కాక. అంటే పిల్లలకు ఆ జ్ఞానం కలిగేటటువంటి విధానంగా అవి చూపించాలి. అంతేగాని నాన్న తుపాకీ విప్పు మీద పెట్టాడు కుర్రాడు మా ఇంటి దగ్గరే, వాడు వాళ్ళ నాన్నకు పెట్టాడు, హ్యాండ్సప్ కొన్నాడు వాడు. అంటే వాడు చూసిన సినిమాలు అవి, ఆ హ్యాండ్సప్ సినిమాలు చూసింది తల్లి గడుపుతూ ఉన్నప్పుడు. దాంతో వీడు పుట్టప్పటి నుంచి హ్యాండ్సప్ కొన్నాడు, రేపు పొద్దున వీళ్ళు కార్కిల్లో చేరతాడు. వీడు పాకిస్తాన్ టెర్రరిస్ట్. అందువల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ పురాణాలకి వాటికి తీసుకొచ్చి మంచి సీరియల్స్ మంచి సినిమాలు చూస్తే బాగుపడతారు. వాళ్లే ఉత్తములు, వాళ్లే ప్రహ్లాద కుమారులు. ఈ కుర్రాడు మట్టితో విష్ణు బొమ్మ చేసి ఆడుకున్నాడు తప్ప, పూజించాడు తప్ప, పిల్లలతో వెళ్ళి కబాడి 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 అని బాడిలో పడలా. అది రహస్యం. ఈ విధంగా పూజిస్తూ ఉంటే తక్కిన పిల్లలందరూ కూడా చేరి ఇతన్ని చూసి వాళ్లల్లో మార్పు వచ్చిందిట. ఏమిటి అంటే విష్ణు అన్నట్ట. అక్కడి నుంచి పళ్ళు తెచ్చి నివేదన చేయడం, వాళ్ళకి పెట్టడం, చిన్న చిన్న కథలు చెప్పడం, నామస్మరణ చేయడం, ఇవన్నీ చేస్తుందట. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక రోజున తండ్రి అన్నాడు, ఒరే ఆటలకి వెళ్ళావా? వెళ్ళానన్న. ఏం ఆడేవరా అన్నట్టు. ఏదో ఆడుకుని వస్తే. ఏదో ఆడాను అన్నట్టు. ఇంతలో పక్క నుండి పిల్లలు ఉంటారుగా, మీ అబ్బాయి ఎప్పుడు మాతో పాటు మామూలు ఆటలు ఆడవు, చూడ చేతులు మట్టితోటి విష్ణు బొమ్మ చేస్తాడు, పూజిస్తాడు, మళ్ళీ నర్మదలో కలిపి వచ్చేస్తాడు. ఇది వాడు చేస్తున్నాడు. అప్పటికా కుర్రవాడి వయస్సు కేవలం 6 ఏళ్ళు. 6 ఏళ్ల బాలుడెక్కడ, ఆటపాటలు విడనాడడం ఎక్కడ, మట్టితో నారాయణ ప్రతిమ చెయ్యడం ఏమిటి, యథాశక్తి భగవన్నామంతో పూజించడం ఏమి, మళ్ళీ దాన్ని నిమజ్జనం చేయడం ఏమిటి నర్మదలో, ఆశ్చర్యపోయాడు తండ్రి. అహో, వీడి పురాకృత సుకృతం ఏదో ఉన్నది అని ఆనశ్చర్యపోయి ఒక రోజున ఈ పిల్లలు చెప్తే మరి నమ్ముతాడా, స్వయంగా చూద్దాం అనుకున్నట్టు. పెద్దవాళ్ళకి పిల్లల మీద నమ్మకం ఉండదు. ఓ రోజున తండ్రి రహస్యంగా ఈ పిల్లలు ఆడుకునే చోటుకి వెళ్ళాట. అక్కడ ఈ కుర్రాడు విష్ణువు ప్రతిమని పూజిస్తూ ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి, పిల్లల్లారా, మానవ జీవితం ఉన్నది చాలా తక్కువ, అందులో సగ భాగం నిద్ర, మిగతాది తిండి, మైథునాది కార్యక్రమాలు, పక్క వాళ్ళ మీద నేరాలు చెప్పుకోవడాలు, వీటితో వ్యర్థంగా ఉంటుంది. ఇంకా చాలా తక్కువ కాలమే వాడికి మిగిలింది. ఈ తక్కువ కాలంలో మనం భగవన్ నామం చేసేది ఎప్పుడు, మెక్కడం తప్ప, చివరికి మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం, ఇలా ఎన్ని జన్మలు ఎత్తానో తెలుసా నేను. ఆ దాని వల్ల ఉపయోగం లేదు. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగత్తి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల, మనకు పుట్టని చావని త్రావ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. ఇలా పుట్టడం, పెరగడం, బతకడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ నరకాలకు వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, ఓరి బాబో, దీని వల్ల సుఖం ఉన్నదా, దివ్య కీర్తి ఉన్నదా ఈ జగత్తులో, ఇలా పునరపి జననం పునరపి మరణం అని మనం నలిగి కృషించి పాడైపోవడం కంటే పుట్టని చావని మోక్షం పొందాలి, ఒక గొప్ప మార్గం వెతుక్కోవాలి. ఆ మార్గం నే చెబుతాను, వింటారా? ఒక అత్యద్భుతమైన వ్రతం ఉంది కుర్రాళ్ళల్లారా. ఏకాదశి వ్రతం చేయవ కర్తవ్యమపి పండితై, పండితులు కూడా ఆచరించదగిన ఏకాదశి అనే ఒకనొక దివ్య వ్రతం ఉంది నాయనలారా, అది మీరు చెయ్యండి. నారాయణ నామస్మరణం చెయ్యండి, ఉపవాసం ఉండండి, ఏకాదశి వ్రతం చెయ్యండి, ఆవు నేతితో దీపం వెలిగించండి, మీకు పునర్జన్మ లేకుండా మంచి లోకాలు పొందుతారు. అథవా ఒకవేళ జన్మ వస్తే మీకు ఇలాంటి ఉత్తమ జన్మ వస్తుంది, తర్వాత అయినా మోక్షం పొందుతారు, ఇది పండితులు చేసే వ్రతం అని ఏవంతే బోధితాస్తి అయిన శిశువుపి మునీశ్వర శిశువులకి చెప్పాడు, చిన్నపిల్లలకి చెప్పాడు 6 ఏళ్ల బాలుడు. అది విన్నాడటండి ఈయన. ఈ తండ్రి మతిపోయింది. 6 ఏళ్ల నా కొడుకు ఏకాదశి వ్రతం గురించి చెబుతున్నాడు, ఈ వ్రతం నాకే సరిగ్గా తెలియదు, తపస్సు చేసే ఇన్నేళ్ల నుంచి, ఇది ఎంత ఆశ్చర్యం అనుకుని అబ్బాయి అన్నట్ట. అంటే కుర్రాడు పారిపోయారు, ఈ కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. ఆ తర్వాత కొడుకుని ఓ రోజున ఆయన ఏవం సుచరితం దృష్ట్వా తనయంగా అలవో మునిహి, శుభ్ర చరిత్రతో ఉత్తముడి ఏకాదశి వ్రతాలను నియమంతో ఆచరించాలని ఆసక్తితో ఉన్న ఈ కుర్రవాడిని చూచి కౌగిలించుకుని ప్రేమగా, కొడుకు గనక, కుమార, నాకు ఒక అనుమానం, అసలు నీకు ఏదో పూర్వజన్మ సుకృతం ఉండుంటుంది, లేకపోతే ఈ ఏకాదశి గురించినటువంటి రహస్యం తెలియమన్నా తెలియదే, ఏకాదశి అనే శబ్దం ఆలకిస్తేనే యవభట్లు అక్కడికి రారంటారు. అటువంటి పరమ పవిత్రమైన విషయం, వ్రత విషయం పిల్లలకి చెబుతున్నావు. భద్రశీల మహాభాగం
భద్రశీలోసి సూరత చరితం మంగళం ఎత్తే యోగినామపి దుర్లభం. ఓ భద్రశీల, విధంగా భద్రమైన శీలం చరిత్ర గలవాడి, నీ చరిత్ర మంగళప్రదం. యోగులకు కూడా ఇలాంటి సంస్కారం ఉండదు, దుర్లభమైన చరిత్ర నీది. నువ్వు హరిపూజా పురుడు, నిత్యము సమస్త ప్రాణులకు సుఖం కలగాలని లోకా సమస్త సుఖినోపవంతు అంటూ ఉంటావు. ఏకాదశి వ్రతపురో నిషిద్ధాచారవర్జితగా, ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అని ఆసక్తితో ఎదురు చూస్తావు. ఆ వ్రతం అంటే నీకు ప్రాణం. ఆచారాలు వ్యవహారాలు ధర్మాలు జాగ్రత్తగా పాటించాలి. ఏ పని చెయ్యకూడదు, ఏ పని చెయ్యాలి అనేది ఆచారం అంటే. నిషిద్ధమైన ఆచారాలు పొరపాటును నువ్వు ఆచరించవు, ఉత్తమమైన వాటిని స్వీకరిస్తావు. ఒకవేళ చెయ్యలేకపోతే ఆ అన్ని ఇలా చెబుతారు కానీ ఇవన్నీ ఎందుకులే అనుకోకుండా శ్రద్ధగా విని, భగవంతుడా వీలున్నంత వరకు నా చేత సద్ధర్మాన్ని ఆచరింపజేయి, ఆ మనోధైర్యం నాకు ఇయ్యని కోరుకుంటావు. అటువంటి వాడి నిర్ద్వంద్వ గురువు ఏదన్నా చెబితే ఇది అవునా కాదా అని రెండో ఆలోచన లేకుండా చేసేవాడిని నిర్ద్వందుడు అంటారు. అలాంటి నిర్ద్వంద్వం అంటే రెండవది లేదు, ఇక ద్వంద్వం లేదు, చెప్పింది చెప్పినట్టు దూకు అంటే దూకుతావు. ఆ రకమైన లక్షణం కలవాడు. నిర్మమగా ఇది నాది అనే ఆసక్తి నీకు లేదు, అన్ని భగవత్ స్వరూపాలే నీకు. తర్వాత శాంతగా నువ్వు శాంత పురుషుడి, ఎప్పుడు అశాంతి ఉండదు మనస్సులో. హరిధ్యాన పరాయణగా హరినామస్మరణం, ఎప్పుడు హరి 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 అంటారు. ఏవమేతాదృశీ బుద్ధి కథం జాతార్థ కశ్యతి, ఇటువంటి అత్యద్భుతమైన సద్బుద్ధి, ఇలా నిరంతరం వ్రతాలు చెయ్యాలి, ఉత్తమమైన హరినామస్మరణ చెయ్యాలి, మంచి నడవడికతో ఉండాలి, ప్రజలకు బోధించాలి, నేను విన్న గొప్ప ధర్మాన్ని ఇతరులకు కూడా వినిపించాలనే ఆసక్తి అసలు నీకు ఎలా పుట్టిందయ్యా? ఇంత చిన్న వయసులో పెద్దయ్యాక ఏవో అన్ని విన్నాక పుడతాయి ఎక్కడో కొందరికి, ఇప్పుడు పుట్టవుట కొంతమందికి. కానీ నీకు ఇలా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఎలా వచ్చింది సద్బుద్ధి మంచి బుద్ధి? గుడ్డేడు చెయ్యొచ్చుకుని మరొక గుడ్డేడు నడిచిడితే ఇద్దరు కలిసి కళ్ళు కనిపించగా నూతిలో పడతారట. అలాగా అజ్ఞానుల చెయ్యి పుచ్చుకుని మరొక అజ్ఞాని భయంకరమైన సంసార సముద్రంలో పడి కొట్టుబెట్టాడుతూ ఉంటాడు ఏ యుగంలో చూసినా. అలా కాకుండా ఉత్తముడైన నీలాంటి వాడి స్నేహం చేసి ఎంతో మంది బాగుపడుతున్నారు. ఒక్కడు గనక ఉత్తముడు ఉంటే వాడి వల్ల జగత్తంతా బాగుపడుతుంది కదా. ఒకడు మంచి పని చేస్తే, గొప్పవాడు మంచి పని చేస్తే వాడిని అందరూ అనుసరిస్తారు కదా. ఇక నీకు ఈ వ్రత దీక్ష అవి రావాలి అంటే వినాపి మహతాం సేవాం హరిభక్తి దుర్లభ. మహాత్ములను సేవించకపోతే, మహాత్ములు చెప్పిన మాటలు వినకపోతే ఈ హరిభక్తి వ్రతం చెయ్యాలనే దీక్ష రమ్మన్నా రావు, అంత తేలిక కాదు. వచ్చాక పొమ్మన్నా పోవు. ఒకసారి ఏకాశి చేయాలని నిర్ణయించుకున్నవాడు ఆ తర్వాత బాబు ద్వాదశి చేసినప్పుడు ఏకాశి వద్దన్న వాంట్లో ఇంచేత అంత జీర్ణించుకుపోతున్నది. ఆ భక్తి, ఆ హరిభక్తి అంత తేలికగా రాదు. వచ్చిందా శరీరములో నర నరాల్లో రక్తంలో జీర్ణించుకుంటాడు హరి అదృష్టవంతులకి, అభాగ్యవంతులకి మధ్యలోనే విడిచిపెట్టేస్తుంది. నీకు ఈ వ్రత దీక్ష స్వభావత జనస్యాస్య అవిద్యా కామ కర్మసు ప్రవర్తతే మతివత్స కథం తే లౌకికీ కృతి. వావు, స్వభావంతో మనుష్యుల బుద్ధి ఇలాంటివి వినాలి మనం. కథ ఎలాగో గుర్తుంటుంది, చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని గొప్ప మంచి మాటలు చెబుతున్నాడు. పుట్టుకతో ప్రతివాడి బుద్ధి అవిద్య అనే ఒక మాయలో పడుతుందట. ఏ మాయ? అవిద్యా మాయ. ఈ అవిద్యా మాయ అంటే ఏమిటి? నేల మీద పడి పడగానే ఏ నేల మీద పడ్డాడో ఆ నేల నాది అనే వాంఛతో మొదలవుతుంది వీడి జీవితం. ఇంతకు పూర్వం ఆ గదిలో ఎంతమంది పడుకున్నారు వీడింట్లో? వీడికి ఒక గది కేటాయించారు. ఈ గదిలో ఎంతమంది పడుకున్నారు? ఆ గది అంటే గది కదా, ఆ నేల, ఆ స్థలంలో మరి ఎంతమంది పడుకొని ఉన్నారు? ఎవడైనా ఈ గదిని కాని గదిలో వాతావరణాన్ని కాని ఒక ఇసుక రేణువుని కాని పట్టుకెళ్ళాడా? ఆ విషయం మర్చిపోయి ఇది నాది, మా నాన్న నా కోసం హంసతూలిక తల్పంతో నిర్మించిన దివ్య మందిరం ఇది అనే ఒక కామం ఈ అవిద్య వల్ల పుడుతుంది. అదేమిటిది? అవిద్య కామకర్మసు. ఆ అవిద్య అనే మాయలో పడి పనులు చేస్తాడు మానవుడు, ఇది నాది అనే మాయలో పడి. క్రమేపీ ఏమవుతుంది? ఆ పరిధి దాటి బయటికి రాలేక అజ్ఞానంలో పడి దుష్కర్మలు తొందరగా ఆకర్షిస్తాయి. నాది అనే స్వార్థం పెరిగే కొద్దీ రకరకాలైనటువంటి దుశ్చేష్టలు, భగవంతుడి మీద వైరుధ్యం బయలుదేరుతుంది. ఈ పురాణాదులు పుక్కిటివి సుఖపడ్డం చేతకాని వాళ్ళు చెప్పారు, ఈ భూమి మీద మనం పుట్టాము అంటే హాయిగా ఉన్నంతకాలం సుఖంగా జీవించాలి, నాకు మాత్రం చదువులేదు అందరూ చచ్చిన, ఈ శాశ్వతంగా ఐశ్వర్యం ఇంకా 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 సంపాదించాలి. ఒక్క నిమిషం వ్యర్థమైతే డబ్బు వ్యర్థం అవుతుంది, అరసెకరు కూడా ధనంగా మార్చుకోవాలి, ఎందుకు వచ్చింది ఈ పురాణాలు పుణ్యాలు అనేటటువంటి మాయ ప్రబలుతుంది పూర్వజన్మ దుష్కృతం వల్ల. అటువంటి ఈ అవిద్యా మాయలో ఉన్నవాడు ఈ లౌకిక ప్రపంచంలో పడతాడు. ఈ లౌకిక ప్రపంచం నుంచి ఎప్పటికైనా విద్యామాయ ఆవరించాలి. ఆ విద్యామాయ ఎప్పుడో తెలియకుండా ఇలా గుళ్ళోకి వచ్చినప్పుడు, పురాణం చెవిలో పడినప్పుడు, ఏ మహానుభావుడు దర్శనమైనప్పుడు, ఏ తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు, ఎప్పుడో తగులుతుంది ఒక్కొక్కళ్ళకి. అక్కడి నుంచి వాడి జీవితం మారుతుంది. విద్యామాయలో పడ్డాక ఈ కథలు ఆకర్షిస్తాయి. కథల ద్వారా ధర్మం, వ్రతాలు, సత్సంగం, హరిభజన ఇవన్నీ ఈ పురాణ కథల ద్వారా తెలుస్తాయి. చిత్త చివరికి వాడు తీర్థ సేవాపురుడు అవుతాడు, వ్రత తీర్థ సేవాపురుడు అవుతాడు. ఆ తదుపరి వాడికి వైరాగ్యము, బుద్ధి, జ్ఞానము కలుగుతాయి. ఈ మూడింటి వల్ల వాడు మహాయోగి అవుతాడు, దుర్లభమైన యోగ పదాన్ని పొందుతాడు. అది హఠాత్తుగా రాదు, కానీ నీకు ఇంతప్పటి నుంచి వస్తుంది. మరి ఎలా వస్తుంది? నిన్ను నేను ఎప్పుడు ఏ పురాణానికి తీసుకెళ్లలేదే, ఎవరన్నా చిన్నపిల్లలు తీసుకెళ్లినట్లుగా నేను తీసుకెళ్లలేకపోయాను. పుట్టుకతో నీకు ఎలా వచ్చింది నాయన కుర్రవాడ? సత్సంగోపి మనుష్యాణం పూర్వ పుణ్యాతిరేకత జాయతే భగవత్ భక్తి తదయం విస్మయం గతగా. నాయన, ఈ సత్సంగతి కూడా చేయకుండానే నీకు ఇతరులకు సత్సంగం చేయించాలనే లక్షణం ఎలా వచ్చింది? ఇది పూర్వజన్మ పుణ్యం అధికమైతేనే ఇలా వస్తుంది. బహుశా నువ్వు పూర్వజన్మలో పరమ పుణ్యాత్ముడి మహాత్ముడు, భగవద్భక్తి నీకు పుట్టుకతో ప్రాప్తించింది. సోమశర్మ అనేవాడు ప్రహ్లాదుడిగా పుట్టడం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన గారి పుట్టుకతోటే హరినామ స్మరణం చేశాట. బహుశా నువ్వు కూడా అలాంటి వాడు ఎవడన్నానా? లేకపోతే నీ కడుపులో, నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎవడన్నా మహానుభావుడు హరినామ స్మరణ ఇచ్చాడా? నీ సదాచారం, నీ ధర్మతత్పరత, నీ వ్రత దీక్ష పరతంత్రత ఇవి నన్ను ఆశ్చర్య మొక్కునుండి చేస్తున్నాయి, బ్రహ్మానంద భూతుండి చేస్తున్నాయి, ఒళ్ళంతా పులకించేలా చేస్తున్నాయి. నాయన, భగవంతుడు నీకు ఎటువంటి కంఠం ఇచ్చాడు? ఒక్కొక్కడు హరి హరి అని మంత్రస్వరంతో చెవులు ఆనందం కలిగేలాగా రింగులు వారేలాగా బ్రహ్మానందంగా భగవన్నామం చేస్తాడు. అది వింటే శరీరం అంతా అమృతంలో నిండినట్టు ఉంటుంది. ఆర్ద్రత ఉండాలి కంఠంలో. భగవంతుడు యొక్క నామం చేసేటప్పుడు ఏముండాలో నియమం చెప్పాడు. ఆర్ద్రత రాక్షసుల్లో అరవడమే కాదు, ఒక రకమైన ఒక అర్థమైన ఒక మన పులకించాలి శరీరం. కంఠంలో మాధుర్యం కావాలి. అది ఎలా వస్తుంది? గుండెల్లోంచి రావాలట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భగవంతుని నామం ఎక్కడి నుంచి చెయ్యాలి? మనస్సు లోపల నుంచి తొందుకు రావాలి నామం. అప్పుడు ఆర్తి వస్తుంది. ఊరికి నాలుగు చివరి నుంచి వచ్చిందనుకో, అరుపులు తప్ప ఏమి లేకుండా మిగిలిపోతాయి. నీవు పలుకుతూ ఉంటే హరి 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 అంటూ ఉంటే ఆ మధుర్యం ఆ ఆనందం మా శరీరాన్ని పులకింపజేసి తన్మయత్వం చేస్తున్నది. నాయన చాలా సంతోషంగా ఉన్నది. ఈ విస్మయం కలిగించే హరిభక్తి భగవద్భక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? పృచ్ఛామి ప్రీతిం ఆపల్నః తద్భవాన్ భక్తుమర్హసి. భద్రశీలక పులిశ్రేష్ఠక పిత్రైవం సువికల్పితైః. నాయన ఈ సదాచారం ఎన్ని జన్మల సుకృతమో అవి ఏమిటో కూడా నాకు వివరించు. నేను ప్రసన్నుడనే అడుగుతున్నా. తండ్రి ఏమిటి ఇలా వినయంగా నమస్కరించి అడుగుతున్నాడు అనుకోవద్దు. ఒక వ్యక్తిలో సుగుణం ఉంటే, మంచి లక్షణం ఉంటే వాడు ధన్యాత్ముడైతే వాడి తండ్రి కూడా దండం పెట్టచ్చు. ఈ లోకంలో ఇద్దరని యుద్ధ విద్యావృద్ధ వయోవృద్ధ ధర్మవృద్ధ ప్రజ్ఞావృద్ధ ప్రశస్త మతగత బుద్ధులు భవ మోహమేమి పొందరు గాని. భూలోకంలోట వృద్ధులు చాలా మంది ఉన్నారట. ఎలాంటి వాళ్ళు? ఒకడు వయస్సు వల్ల వృద్ధుడు, వాడిని వయోవృద్ధుడు. 80 ఏళ్ళు 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి, వీడు వయోవృద్ధుడు. ఒకడు యుద్ధ విద్యావృద్ధుడు, వాడు చిన్నవాడే కానీ చదువుకున్న పండితుడు. ఆ విద్యలో వాడు వృద్ధుడు, విద్యావృద్ధుడు అంటారు. మరికొంతమంది ధర్మవృద్ధులు, చదువుకున్న ధర్మాలు తెలియవట. ఎవడు ఎలా నడుచుకోవాలి, ఏది పాపం ఏది పుణ్యం, ఏది నరకానికి తీసుకెడుతుంది, ఏది పాపానికి నిష్కృతి, ఏది వ్రతం ఏది తత్వం, ఇవన్నీ తెలిసేయడం ధర్మం అన్నమాట. ఈ ధర్మం బాగా తెలిసిన వాడు కూడా ధర్మవృద్ధుడు. ఈ మూడింటికి అతీతం ప్రజ్ఞ. వెంటనే ఆలోచించగానే జ్ఞాపకం వచ్చేయలేదన్నా, అది ప్రజ్ఞ. ప్రజ్ఞ చాలా గొప్పది. వైయక్తికం, ఒక వ్యక్తి అనేక జన్మల సుకృతం వల్ల తన స్వతంత్రపు బుద్ధి తనంత తాను భగవద్ అనుగ్రహంతో పొందుతాడు. అది ఈ జన్మలోది కాదు, అనేక జన్మల సుకృతం వల్ల ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే విచక్షణ. ఈ విచక్షణ వ్యక్తిగతంగా మనిషి సంపాదించుకోవాలి. ఇంక ఈ ప్రజ్ఞ గురువు ఇచ్చే వచ్చేది కాదు. తక్కినవన్నీ గురువు వల్ల పొందొచ్చు కానీ ప్రజ్ఞ పొందలేట. ప్రజ్ఞ త్రైకాలికి మత మూడు లోకాల్లో ప్రజ్ఞ గొప్పది. ఇప్పుడు నీళ్లలో మునిగితే చస్తాడు అన్నాం, వెంటనే ఉప్పునీళ్ళండి మంచినీళ్ళండి అని అడిగారు అనుకోండి, అది పిచ్చ ప్రశ్న కదా. ఏ నీళ్లలో మునిగినా చచ్చిపోతాం. అంటే ప్రజ్ఞ ఉపయోగం బుర్ర పనిచేయట్లేదు అనమాట. అక్కడ సక్రమంగా ఏం చెబితే తప్ప మరొక రకంగా ఆలోచించే శక్తి కోల్పోతారు కొందరు. అంచేత ఒక ఆయన వెర్రి వెంగళప్పని పిలిచి, ఒరే అబ్బాయి ఈ పావలా పట్టుకెళ్ళి బెల్లం అంటే ఎప్పుడో సంగతి చెబుతాను. ఇప్పుడు పావలా ఇస్తే అసలు పట్టుకునేవాడు ఎవడో లేడు. ఏ దురదృష్టం ఉంది, ఎవడో పట్టుకుంటాడు తీసుకుంటాడు. ఈ పావలాకేమో బెల్లం, ఈ పావలాకేమో శనగపప్పు పట్టారు అన్నట్ట. వాడు ఈ పావలాకి శనగపప్పు, ఈ పావలాకి బెల్లం, ఈ పావలాకి శనగపప్పు, ఈ పావలాకి బెల్లం అనుకుంటూ వెళ్ళాట. ఇంతలో కొందరు వెళ్ళాక సత్యనారాయణులు అంటే ఒక మిత్రుడి దగ్గర, నమస్కారం బాగున్నావా అన్నట్ట. ఆ బానే ఉన్నానని వీడికి అనుమానం వచ్చింది. ఏ పావులాకి బెల్లం, దీనికి బెల్లమా దీనికి పప్ప, దీనికి బెల్లమా దీనికి పప్ప. మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యగారండి ఏ పావులాకి బెల్లం అండి, ఏ పావులాకి శనగపప్పు అండి అన్నట్ట. అంటే దీనినే అప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ చాలా జాగ్రత్త. సహజంగా సరదా కోసం, మనస్సు నొప్పించడం కోసం కాదు చెబుతున్నా. ఏంటంటే నిప్పులు వెలిగించండి అని అనుకోండి, కుంపడి ఎలా వెలిగించాలండి, గ్యాస్ మీద వెలిగించాలండి, లేకపోతే కాగితాలు పెట్టి వెలిగించాలని అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. కుంపటి వెలిగించడం, దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా మామూలు విశేషాలు. నువ్వు ఎలా వెలిగించినా బొగ్గులు వెలిగించడం కావాలి, అవి అపవిత్రం కాకుండా చూసుకోవాలంతే. అచ్చా ఇవి ఆలోచించగలిగే ఈ శక్తి తనంత తానుగా చేయగలిగితే అది ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ అవరుద్ధుడు. ఈ నాలుగింటిలో ఎవరికి ముందు నమస్కారం చేయాలి అని అనుమానం వచ్చింది. చిట్ట చివరి దండం పెట్టవలసిన వాడు వయోవృద్ధుడు, యుద్ధ విద్యా వృద్ధుడు, విద్య బాగా చదువుకున్నవాడు గొప్ప వృద్ధుడు కనుక వాడికి ముందు దండం పెట్టాలి. అందుకని మొదటి వాడు వాడు ఈ ధరణి యుద్ధ విద్యావృద్ధ. విద్యావృద్ధుడికి దండం పెట్టాక అప్పుడు రెండో వాడు ఎవడు? ధర్మం బాగా తెలిసిన వాడు, వాడికి రెండవసారి నమస్కారం చేయాలి. ధర్మం ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా సూక్ష్మం తెలియాలి. ధర్మం చాలా సూక్ష్మమైనది. అమ్మో దావం తప్పితే పాపం అన్నారు, కానీ దావలు వచ్చి మొత్తం ఇల్లంతా వ్యాపించి పిల్లలు కుట్టి చంపేస్తున్నాయి, అప్పుడు మందు పెట్టి చంపితే అది పాపం కాదు. ఎలకలను అనవసరంగా చంపితే పాపం అన్నారు, కానీ ఇల్లంతా ఎలకలు చేరిపోయి మంచం మీద పడుకుంటే పొట్ట వేళ్లు కొరికేసే చస్తాడు వీడు సెప్టిక్ అయ్యి, ఇంట్లో తిండంతా తినేసి లోకం ధ్వంసం చేస్తున్నాయి, అప్పుడు బోన్లు బట్టి ఎలకలు చంపితే పాపం లేదు. అలాగే అడవిలో మృగాలు పెరిగిపోయాయి, ఇలాగ విపరీతంగా పెరిగిపోయినప్పుడు వాడి తప్పితే అదే దోషం కాదు. మళ్ళీ ఇది సూక్ష్మ ధర్మాలు అంటారు. ఇలాంటి ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాడు ధర్మవృత్తుడు. రెండవ నమస్కారం వాడికి పెట్టాలి రెండో వాడు. మూడు ప్రజ్ఞా త్రైకాలికి మత అన్నారు గనక ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచన గమ్ముకుని బుర్రక తట్టేస్తుంది. అలా తట్టిన వాడు ప్రజ్ఞావృత్తుడు, వాడికి దండం పెట్టాలి. ఆఖరిని వయోవృత్తుడికి దండం పెట్టాలి అని నేను కాదు పురాణ ధర్మాలు చెప్పాయి. వాడు చెప్పినట్టు ఆచరించుకోవాలి. కాబట్టి నేను తండ్రిని, వయస్సులో పెద్దవాణ్ణి అయినా నీ దగ్గర ఏకాదశి వ్రతం లాంటి గొప్ప విశేషాలు పిల్లలకి చెప్పే గొప్ప విద్య ఉన్నది, ధర్మం తెలుసు, నీకు ప్రజ్ఞ ఉన్నది, ఇవన్నీ తెలిసిన నీకు మొదటి నమస్కారం చేశానన్నట. ఇలాగ తండ్రి అనగానే నవ్వాయన ప్రసన్నుడై, నాన్న నాకు ఒక రహస్యం ఉంది చెబుతున్నావు. ఎప్పుడైతే తండ్రిలు అడిగాడో మొత్తం అన్ని పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాడు ఒకసారి. అలా స్మృతి పొరలు అంటారు బయటకు వచ్చాయి. ఆ పద్రశీలుడు అన్నాడు, శృణు తాత ముని శ్రేష్ఠ అనుభూతం మయా పురా జాతి స్మరత్వాత్ జానామి యమేన పరిభాషితం. ఏతృత్వా మహాభాగో గాలవో విస్మయాన్వితక ఉవాచ ప్రీతి మాపన్నో భద్రశీలం మహామతి. నాయన నాన్న సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి అని అర్థం. వాడు తెలుగు తాత వేరు, సంస్కృతం తాత వేరు. నాన్నగారు, పూర్వజన్మంలో నేను అనుభవించిన ఒక గొప్ప విశేషం నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ అసలు సదస్సుగా పుట్టుకతో కొంత ఉంది, ఇప్పుడు అడక్కనే చక 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 ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చేసింది. నా బుర్రకి కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యాలన్నీ అందే, అవి మీకు చెప్పాలనుకుంటున్నాను. యమధర్మరాజు వల్ల తెలుసుకున్నవి, అవి మరొకరి వల్ల కాదు, సాక్షాత్తు ధర్మదేవత వల్ల. అవి నాకు ఆ యమధర్మరాజు ఎందుకు చెప్పాడంటే, నాకు తెలిసినటువంటి గొప్ప ఏకాదశి వ్రతం పూర్వజనులు అనుకోకుండా నాకు తటస్థపడటం వల్ల మనకి ఒక గొప్ప రహస్యం ఇవాళ దొరికింది. సహజంగా మనం ఏకాదశి వ్రతాలు చేస్తున్నాం, చాతుర్మాస దీక్ష అంటున్నాం, అనేక అనుమానాలు మనందరికీ వస్తుంటాయి. నా శిష్యులు అడుగుతారు, కాని వాళ్ళు అడుగుతారు, గొప్ప వాళ్ళు అడుగుతారు, చేసేవాళ్ళు అడుగుతారు, చేయని వాళ్ళు అడుగుతారు. ఆ అడగడం ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు అడగడం వల్ల కొంతమంది గొప్ప శిష్యులు ఉంటే వాళ్ళు అడిగితే ఆ రోజు తెలియకుండా కథలో అదే వస్తుంది ఒకటో విచిత్రం. ఆ శిష్యులకు కూడా దైవశక్తి ఏదో ఉంటేనే వాళ్ళు అడిగినప్పుడు అది వస్తుంది. ఇవాడ గొప్ప శిష్యురాలు గొప్ప పరిశ్రమ అడిగింది, మంచి శిష్యురాలు. ఏమని, ఏకాదశి వ్రతాలు చేస్తున్నారు ఏడాది పొడుగుత, చాతుర్మాసం అంటే ఎప్పటి చెయ్యాలి? అది ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస దీక్ష అనుకుంటాం కదా, అది చెయ్యాలా లేక ఆషాఢం మొదలు నుంచి చెయ్యాలా? ఇది ఒక అనుమానం. సరే రేపు చెబుతాను అని ఊరుకున్నాను. అనుకుని ఇవాళ పురాణం నా పరిస్థితి ఏంటంటే సమయం కుదరదు. చెప్పడానికి ముందు ఒక్కసారి చూసుకోవడం, ధారణలో పెట్టుకోవడం, ఎంత విశేషం చెప్పడం. వెంటనే ఇక్కడ ఇవాళ పురాణం గురించి దిగానే ఆవిడ అడిగిన ప్రశ్న ఇక్కడ వచ్చింది. అంటే ఈ గురు శిష్య సంబంధము ఆ అడిగిన ఆవిడకి దైవ అనుగ్రహం ఉండడం అన్నమాట. ఏకాదశి వ్రతాలు సంవత్సర కాలం చేసేవాళ్ళకి ఒక నియమం. ఒక సంవత్సరం అంతా మేము ఏకాదశి చేస్తాము అనుకున్నారనుకోండి, వాళ్ళకి నియమం ఆషాఢం మొదలయ్యిన దగ్గర నుంచి నియమ వృత్తులై ఉంటారు వాళ్ళు. ఈ వస్తువు తినొచ్చు, ఈ వస్తువు తినకూడదనే నియమాలు వాళ్ళకి ఆషాఢం మొదల నుంచి. కేవలం చాతుర్మాసం ఈ నాలుగు నెలలే, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మాత్రమే మేము ఈ నాలుగు నెలలే చేస్తాం అనుకున్న వాళ్ళకేమో ఆషాఢం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకే నియమం ఈ తినొచ్చు తినకూడదన్నది. అలా కాకుండా ద్వాదశి పారణ ప్రధానంగా చేసే వ్రతానికి అయితే మూడవ నియమం, దానికి ఆషాఢ శుద్ధ దశమి నుంచి మొదలు పెడతారు నియమం. పూర్ణిమలు, పంచములు, ఏకాదశులు అన్ని చెయ్యాలనుకున్న వాళ్ళకి ఏటికేడాది నియమం. ఇలా ఐదు రకాల నియమాలు చెప్పారు. ఈ ఐదు పూర్వజన్మలు అనుకోకుండా ఈయన పాటించాట. అంటే ఈ నియమాలు ఎందుకు తేడా వస్తున్నాయి అంటే, ఈ నెలలో ఇది తినొచ్చు ఇది తినకూడదనే నియమము ఆ ఐదింటిలో దేనిని బట్టి అనేదే మనం నిర్ణయించుకోవాలి. కేవలం నాలుగు నెలలే చేస్తామన్న వాళ్ళకైతే ఇది తినొచ్చు పెరుగు తినొచ్చు లేకపోతే కూర తినకూడదు ఈ నెల ఒక నియమం, కాదండి నాలుగు నెలలే చేస్తాము అనుకున్న వాళ్ళకి ఇది అన్నమాట, కాదు ఏడాది చేస్తామన్న వాళ్ళకి అది వాళ్ళకి వేరే నియమం ఆహారం ఇది తినొచ్చు ఇది తినకూడదనేది. దశమితో మొదలు పెట్టి మేము దశమి, ఏకాదశి, ద్వాదశి పారణల ప్రత్యేక నియమం చేస్తామన్న వాళ్ళకి ఒకటి, కేవలం ద్వాదశులే చేస్తామన్న వాళ్ళ నియమం మళ్ళీ వాళ్ళకు వేరు. ఇలా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వర్జించు అని చెప్పాడు. అది వారికి విడిగా రేపు చెబుతానంటే అడ్వాన్స్ కొంత విశేషం ఇవాళ చెప్పాడు ఆయన. ఏమని ఇన్ని ఐదు రకాల విశేషాలు ఎవడి ద్వారా తెలుసుకున్నట్టే. ఆ ఐదింటి ఫలితముగా నాకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, అది నీకు నేను చెబుతాను అనగానే తండ్రి ఆశ్చర్యపోయాడు. ఓరి ఓరి ఓరి, ఏకాదశి అంటే ఏదో ఒకటే అనుకున్నాను, దీని వెనక అతను ఇంత గందరగోళం ఉందా? ఇందులో మళ్ళీ చాతుర్మాస దీక్ష, ఏడాది దీక్ష, దశమి దీక్ష, పూర్ణిమ దీక్ష, ద్వాదశి దీక్ష, ఇలాంటి దీక్షలు ఉన్నాయా? సరే ఇదంతా తెలియాలి అంటే నీ కథ ఏమిటి, నువ్వు ఎవడివి, కహ త్వం, నువ్వు ఎవడివి? పూర్వం ఇప్పుడు కాదు, పూర్వం ఇప్పుడు నా కొడుకు అని తెలుస్తుంది. పూర్వజన్మలో నీవెవడవి? మహాభాగ, ఓ మహానుభావుడా. మహాభాగుడు అన్నాడు, ఏదో మామూలు మహానుభావుడు అండల్లా. ఈ మహాభాగ శబ్దం అనేక జన్మల పుణ్యంలో తాదాత్మ్యం చెందిన మహానుభావుడికి వాడతారు, ఇంకెవరికి వాడరు. కిముక్తంచ యమేనతే, యముని చేత నీవు ఏం పలకబడ్డావు, అంటే యముడు నీకే విశేషాలు చెప్పాడు. ఇదంతా నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు మీ ఇద్దరికీ సంబంధం ఎలా కుదిరింది, స్నేహం ఎలా కుదిరింది, ఆయన నీకేం చెప్పాడు? ఇదంతా భక్తుమర్ రహస్య నాకు చెప్పబోయా, చెప్పడానికి నేను అర్హుండైతే నాకు చెప్పు. భద్రశీలుడు నీకంటే అర్హుడేవాడు, కావాలి కావాలి అని అడిగిన ప్రతి వాళ్ళని మనం అడగాలండి, వాళ్ళకి తప్పనిసరిగా చెప్పాలి. ఆసక్తి కలిగిన వాళ్ళు, ఇది చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి హక్కులు ఉంటాయి, వినే హక్కు వాళ్ళకు ఉంది. అయితే విని ఆచరించకుండా వేళాకోళం చేసిపోయే వాడికి మాత్రం దోషం తప్ప తక్కిన వారందరూ నేను చెయ్యాలిది ఆచరించాలనే కోరికతో ఉంటే చాలు చేసేయచ్చు. అటువంటి నీకు నేను చెబుతున్నా, అకమాసం పురాతాత రాజా సోమకులోద్భవక ధర్మకీర్తి రితి ఖ్యాత దత్తాత్రేయేణ శాసిత. నేను పూర్వజన్మలో దత్తాత్రేయుని చేత శాసింపబడిన కాలంలో సోమవంశంలో చంద్రవంశంలో జన్మించిన ఒక మహారాజు, మంచి రాజ్యం పాలించారు. మా కాలంలో దత్తాత్రేయుడు ఉండేవాడు, అప్పుడు నన్ను ధర్మకీర్తి అన్నారు.
దత్తాత్రేయుడంతటి వాడు నాకు ధర్మబోధ చేసినా నా దురదృష్టం ఆయన నమ్మక ఏదో చెబుతాడులే అనుకుని కొంచెం తృణీకరించా. అందువల్ల నాకు మళ్ళీ జన్మెత్తవలసిన కర్మ వచ్చింది. ఒక్కోసారి దురదృష్టం పీడిస్తుందిట. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక బలహీన క్షణంలో మహాత్ముల్ని ధిక్కరించేస్తాడా, వాడు చెప్పేది నే వినేది ఏమిటి అనుకుంటాడు. అదే ఒక్కొక్కసారి మళ్ళీ పునర్జన్మల్ని భ్రష్టత్వంలోకి తీసుకొస్తుంది. లేకపోతే దత్తాత్రేయుని చేసేదంటే సాక్షాత్ దత్తాత్రేయుడంతటి వాడు గురువు అయితే ఆయనను కూడా ఈయన ధిక్కరించాడు అంటే పూర్వజన్మ కర్మ ఎంత బలంగా ఉందో ఇక సామాన్యులు గురువుల్ని ధిక్కరించడంలో ఆశ్చర్యమే ఉంది. నవ వర్ష సహస్రాణి మహిం కృత్స్నామపాలయన్ అధర్మాశ్చ తథాధర్మా మయాతు భగవ కృతాః. 9,000 సంవత్సరాలు నేను ఈ అఖండ భూమండలాన్ని చండ దోర్దండ భాస్వన్ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంగా ఏలా. నా బాహుపరాక్రమంతో శత్రువులు చీల్చి చెండాడి నాకు తిరుగులేనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని బంగారు గద్దె మీద కూర్చుని పాలించాము. ఇలా పాలిస్తున్న నాకు గురువు మీద భక్తి తగ్గి నాస్తికులతో స్నేహం పెరిగింది. అప్పుడు నా మనస్సు అధర్మం కేసి వెళ్ళింది. తొందరగా ధర్మం విడిచిపెట్టి అధర్మం కేసి లాగుతుంది ప్రతివాణ్ణి. ఎందుకంటే అధర్మంలో తాత్కాలిక ఆనందం ఉంది. నియమంతో ఉపవాసం ఉండమంటే వాడికి పెంకగానే కనిపించిన అడ్డమైన గట్టి తిని అన్నాను అనుకోండి, వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుందో తినగానే తాత్కాలిక గడుపు నిండుతో ఉత్సాహం అది. అంచేత చెడు కేసు తొందరగా ఆకర్షింపబడతారు. అందువల్ల నా మనస్సు కూడా అనుకోకుండా భాషండులతో స్నేహం చేసి బుద్ధి మార్పు చెందింది. తపశ్రియ ప్రమత్తోహం, పైగా డబ్బు అది అహంకారం తెచ్చిపెట్టింది. బాగా ఐశ్వర్యవంతుడయ్యాను. పదవి డబ్బు రెండు నా దగ్గర ఉన్నాయి. మత్తుడనయ్యాను. బహ్వధర్మకారిషం అకారిషం ధర్మం అధర్మం, బాగా పాపాలు చేసేసాను. దీనికి గల కారణం పాషండ జన సంసర్గాత్ పాషండశ్చరితోభవం. నాస్తికులతో స్నేహం, మొట్టమొదటి నాస్తికులతో తాత్కాలికంగా స్నేహం చేస్తాం, క్రమేపీ వాళ్ల లక్షణాలు మన బుర్రను పట్టేస్తాయి. పాపాత్ములు ఏం చేస్తారు, ఆ పర్వాలేదు పర్వాలేదు అంటేట ముందు ఆ పర్వాలేదు పర్వాలేదే పట్టుకుంది. దాంతో నాకు జోదం మొదలైనటువంటి దుర్వ్యసనాలు అలవాటు పడ్డాయి. నేను పాషండుండయ్యా. ఉన్న సుఖాలు అనుభవించడం అని ఎక్కడో చచ్చాక వచ్చే సుఖం నాకెందుకు అనుకున్నాను. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ పాపాల్లో పడ్డానో దుష్ట లక్షణాల్లో పడ్డానో స్వేచ్ఛగా యథేచ్ఛగా స్మరించానో పురార్జితాని పుణ్యాని మయాతు సుభూన్యపి పాషండైర్బాధితోహంతు వేద మార్గం సమత్యజం. నా గొప్ప గొప్ప పుణ్యాలన్నీ పోయాయి. మంత్రాలు కష్టపడి వేలాది సార్లు జపించిన పుణ్యమంతా పాపాల వల్ల పోయింది. పాషండ మార్గంలో పడి వేదాన్ని విడిచిపెట్టాను, పురాణాలను దూషించాను, ఇంకా యజ్ఞాలు విడిచిపెట్టేశాను, యజ్ఞం చేసేవాళ్ళని ధిక్కరించాను, కటువాక్యాలు పలికాను, అధర్మ నిరతుండయ్యాను. ప్రజలు నన్ను చూచి చాలా బాధపడ్డారు. దాంతో ప్రజల్ని రే నేను చేసినట్టే చెయ్యకపోతే మిమ్మల్ని చావబడతానని పన్నులు వేశా. ఎప్పుడైతే నేనే అధర్మంలో ఉన్నానో ఇక నా ప్రజలేమవుతారు, యథా రాజా తథా ప్రజ. రాజుగారు పాపాలు చేస్తుంటే ప్రజలందరూ హాయిగా ఉంటారా, ఎలా ఉంటారు? వాళ్ళు పాపాలలో భ్రష్లు అయిపోయారు. మన పైవాళ్ళు ఆక్రమించేస్తున్నారు అన్నిని, మనం ఆక్రమించకుండా ఉంటామా? గట్టి వేస్తుంది ఆవు వెళ్ళి చేరు దూడని మాత్రం నువ్వు అక్కడే ఉండు దెక్కే అంటే ఎలా అవుతుంది? అది అంతే కూడా పెడుతుంది. ఈ రకంగా ప్రజలు కూడా అధర్మ పురులయ్యారు. దీనివల్ల ఏమొచ్చిందట నష్టం? సదైవ దుష్కృతం చక్రుః షష్ఠాంశస్తత్రమే భవత్. ప్రజలు చేసే పాపములో షష్ఠాంశ ఆరవ భాగం రాజుగారిది అన్నారు. అంచేత పదవి వచ్చేస్తుందని మనం ఆనందపడిపోతున్నాం కానీ దిక్కుమాలు కూడా దీని అనకాదని సీక్రెట్లు ఉన్నాయి. ఆరవ వంతు కొట్టేశారట ఈ రాజుగారు మొత్తం ఈ ప్రజల దగ్గర నుంచి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.